తొలి నాటి బంధువులారా, నేను వస్తుంది రాదని కంగారు పడకండి. తప్పనిసరిగా వస్తుంది, మీరందరూ ధరిస్తారు వెనక ముందు. మీరందరూ ఈ మార్గంలో ఉన్నారు, ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి ఒక జన్మ వెనక ముందు మీరందరూ ధరిస్తారు. సందేహానికి తావేయకూడదు. భగవాన్ ఒక మాట చెప్పారు, సాధన ఎప్పటి వరకు చేయాలి, ప్రయత్నం ఎప్పటి వరకు చేయాలి, రోజు ఇదే పనేనా ఇంకా ఎంతవరకు చేయాలని అడిగారని. అయితే నీ లోపల చైతన్యం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి భిన్నంగా ఉన్నావని నీకు అనిపిస్తుంది. ఆ లోపల ఉన్న చైతన్యానికి భిన్నంగా నువ్వు ఉన్నావు, దాంతో ఐక్యంగా లేవు ఆ చైతన్యంతో. ఆ చైతన్యాన్ని కాదని భిన్నంగా నీకు ఎంతకాలం చేసిన ఇది నేను వ్యక్తమవుతుందో, అంటే లోపల ఉన్న చైతన్యానికి నేను ఎవరిగా ఉన్నాననే తలంపు నీకు ఎంతకాలం ఉంటుందో, అంతకాలం నువ్వు సాధన చెయ్యాలి. అయితే ఆ చైతన్యానికి భిన్నంగా వచ్చే, చైతన్యానికి వేరుపడి వచ్చే ఆ నూనెని వేరుతో సహా తొలగించుకున్న వరకు ప్రయత్నం చేయాలి. నువ్వు అనుమానం పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు. నువ్వు చిన్న ప్రయత్నం చేసినా నిజాయితీతో చెయ్యి. ఆ చైతన్యాన్ని కాదని ఆ చైతన్యానికంటే వేరుగా ఏదైతే నేను కనుక వ్యక్తమవుతుందో, అది అణిగే వరకు, అది తొలగే వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. అది సత్పురుష మధ్యన నువ్వు జీవిస్తుంటే తొందరగా అణిగిపోతుంది, దుష్టుల మధ్యన జీవిస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. దుష్టుల మధ్యన కనుక మనం జీవిస్తుంటే ఆ చైతన్యంతో వేరు పని పెరిగిపోతూ ఉంటుంది. సత్పురుషుల మధ్యన, సుగుణాలు ఉన్న వాళ్ళ మధ్యన జీవిస్తుంటే అది పలచబడుతూ ఉంటుంది. అంటే నువ్వు చేసే ప్రయత్నానికి సత్పురుషుల సహవాసం సహకరిస్తుంది. నువ్వు నేర్చుకోవాలి, ఇతరుల్లో ఉన్న మంచి గుణాన్ని వెతికి 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 పట్టుకోవాలి. నువ్వు ఇతరుల నూటికి 99 చెడ్డ గుణాలు ఉన్నానుకో, ఒకటి మంచి గుణం ఉంటుందనుకో, ఆ మంచి గుణాన్ని వెతికి 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 పట్టుకోవాలి. ఆ మంచి గుణం నేర్చుకోవాలి. నీలో ఉన్న చెడ్డ గుణాలని వెతికి కనిపించకపోతే వెతికి 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 ఎక్కడో చోట వెతికితే ఎక్కడో చోట దొరుకుతున్నది, అది పట్టుకుని తీసేసుకోవాలి. వెరవాళ్ళు ఉన్న మంచి గుణాలని ఒక గుణమన్నా వెతికి పట్టుకుని అది నేర్చుకున్నావు. నీలో ఉన్న చెడ్డ గుణాలు ఉంటే వెతుకు, వెతికితే నీకు దొరుకుతుంది, దొరికిన తర్వాత దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇవన్నీ సాధనలో భాగమే. అంటే ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాం అనుకోండి, మనం 5 సార్లు 6 సార్లు 4 సార్లు కొడతాం అనుకోండి, 5వ దెబ్బ తగిలించలేదు కానీ పగలదనుకోండి, 4 దెబ్బలకి పగలదనుకోండి, 5వ దెబ్బ కొడతాం, ఆ చివరి దెబ్బకనే అది పగలదు. అదే ఉండి చైతన్యానికి వేరుగా నేను చెప్పేది నేను ఎప్పుడైతే వ్యక్తమవుతుందో, ఆ నేను అడిగే వరకు దాన్ని దెబ్బలు కొడతా ఉండాలి, ముట్టుకలు కొడతా ఉండాలి ఆ నేనని. ఏదో ముట్టుకైతే అణిగిపోతుంది. అయితే ఈ లోపల నువ్వు సహనంగా ఉండాలి. ఎందుకంటే సహనం నీ ఆలోచనలు పెంచుతుంది, సహనం నీ ఆలోచనలు పెంచుతుంది, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంతేత నువ్వు సహనంగా ఉంటే కనుక, ఆ ఓర్పుగా కనుక ఉంటే ఆ నేను వేరుతో సహా నశిస్తుంది. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞానం ఏం చేస్తాడు, దేహం ఉన్నప్పుడు ఉన్నాననుకుంటాడు, దేహం చచ్చిపోయినప్పుడు చచ్చిపోయాననుకుంటాడు. జ్ఞాని దేహం ఉండటం వల్ల ఉండటం లేదు, వాడు చైతన్యం వల్ల ఉండటం ఉంటున్నాడు. అది చనిపోయిన తర్వాత కూడా, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఆ చైతన్యం కూడా ఉంటుంది కాబట్టి అది నేను చనిపోయానని అనుకోడు. దేహం ఉన్నప్పుడు కూడా దేహం కారణంగా నేను బతుకున్నానని అనుకోడు, ఆ చైతన్యం కారణంగానే ఉన్నాననుకుంటాడు. దేహం చనిపోయిన తర్వాత కూడా మామూలుగానే ఉంటాడు, ఎందుకంటే ఆ చైతన్యం అప్పుడు కూడా ఉంటుంది కాబట్టి, చైతన్యం తానే కాబట్టి అప్పుడు కూడా ఉంటాడు. అదే ఎలా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఇది మీరు అనుభవంలోకి రావడానికి కొంత టైం పడుతుంది, మీకు వస్తుంది. నిజంగా మీరు తరించే, మీరు తరించే యోగం ఉంది కాబట్టి ఈ మార్గంలోకి వచ్చారు. మీరు నిజంగా వస్తుందా రాదని మీరు అనుమానం పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తాం, లేకపోతే భగవంతుని పూజిస్తాం, లేకపోతే ఒక రూపాన్ని ధ్యానం చేస్తాం, నామాన్ని స్మరిస్తాం, ఇవన్నీ మంచి మార్గాలే. కానీ మనస్సు అనుభూతిని కానీ నశించదు. మనసులో అనేక తలంపులు ఉన్నాయి. ఈ అన్ని తలంపులకి కారణం నేను అనే తలంపు, అది కూడా తలంపు నిజం కాదు. నువ్వు ఏదైతే నేను కింద వ్యక్తమవుతుందో అది నిజం కాదు, తలంపుల భావమే. అయితే దాని మూలంలోనే భగవాన్ చైతన్యం ఉంది, శుద్ధ చైతన్యం దాని మూలంలోనే ఉంది. అంటే నీకు నేననే మొదటి తలంపు నశిస్తేనే కానీ మనసు నశించదు. కొంచెం మనస్సులో తలంపులను నేనే తలంపు మీద ఆధారపడము. మనస్సును అనగటం వేరు, నశించటం వేరు, పాము సావటం వేరు, అనుగొనటం వేరు. అనుకున్న పాము వల్ల ఎప్పుడైనా మళ్ళీ ఉపద్రవమే, మళ్ళీ దానికి ఎప్పుడో బస కొట్టే అవకాశం ఉంది. చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు, కానీ మా అనుకున్న పాము వల్ల ప్రమాదం, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఉద్దీనించే అవకాశం ఉంది. అంటే వెంటాడు, అంటే వేటగాడు జంతువుని చంపడానికి ఎలాగైతే వెంటాడతాడు, ఈ మనస్సు మూలంలోకి తన మనస్సును వెంటాడు 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 దాని మూలాన్ని పట్టుకుంటే మధ్యలో ఆగిపోకుండా దాని మూలాన్ని కనుక పట్టుకుంటే అది నశిస్తుంది. నశించినప్పుడు నీకు ఆనందమే, నీకు ఎక్కడ చూసినా ఆనందమే నీకు వ్యక్తమవుతుంది. ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా, దేహం కనిపించినా కనిపించకపోయినా నీకు భేదమేమీ తెలియదు. అంటే వస్తువు నీ హృదయంలో ఉండే తొందరపడక్కడ మీరు పొందుతారు దాన్ని. అయితే మీరు దాని మీదే గురి పెట్టుకుని ఉండాలి. సరే మంచి చెడ్డ కష్ట సుఖాలు మీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంటే, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి వ్యతిరేకంగా ఉంటాయి. ఒక రహస్యం గుర్తుపెట్టుకుంటే, ఎవరి మనసు ద్వారా ఏ వ్యక్తి అయినా ఆ లోపల భగవంతుడు ఉన్నాడు అక్కడ కూడా. ఎవరి మనసు ద్వారా ఏది వ్యక్తం అవుతున్నప్పటికీ లోపల భగవంతుడి గురించి అది వ్యక్తం అవుతుంది. కనుక అది అనుభవం మనకు వస్తే వికారాల పుట్టం. ఎవరిని వీళ్ళు మావాళ్ళు మావాళ్ళు అనుకోవద్దు, ఎవరిని వీళ్ళని పరాయి వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అని అనుకోవద్దు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరం పోయిన తర్వాత మా వాళ్ళు నీ కూడా రారు, పరాయి వాళ్ళు కూడా రారు. ఎందుకు నీ తలకాయని పాడు చేసుకుంటావు? నా మాట నువ్వు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళని ఇలా పెట్టుకుని కూర్చుంటావు అనుకో, నీ మనసు లోపల చేయలేదు, లోపల చేయలేకపోతే అది అనగదు. అందుకే నీకు నా ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు పరాయి వాళ్ళు నీ కూడా రారు చనిపోయాక. అంటే జ్ఞానికి ప్రయాణం ఉండదు, కానీ మనకు ప్రయాణం ఉంటుంది. జీవలక్షణాలు అన్నప్పుడు ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాలు మనం వెళ్ళిపోయినప్పుడు చనిపోయాక ఎవరు వస్తారు? నా వాళ్ళు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు రారు, పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు రారు, వీళ్ళ పరాయి వాళ్ళు నీ స్నేహితులు గారు, నీ గురువులు గారు. ఈ భరుచుకున్నంత కాలం వాళ్ళు నా స్నేహితులు నీ గురువులు అని ఇలా నువ్వు కాలక్షేపం చేస్తే చివరి చీళ్ళు గారు వాళ్ళు గారు. ఒకటి నువ్వు జ్ఞాపకించుకో, నువ్వు తల్లి కలుపులకి బయటకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే వచ్చావు. మరి చచ్చిపోయేప్పుడు కూడా ఈ మధ్యన అన్ని కలిపి సంసారం మధ్యన వస్తు సంసారంలో మనుషులందరూ కలిపితాలు. మరి చచ్చిపోయిన తర్వాత నువ్వు 10 మంది స్నేహితులతో 10 మంది బంధువులతో ఎలా నువ్వు ఒక్కడే వెళతావు, నువ్వు ఒక్కడే మిగులుతావు. భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడే వచ్చావు, మరి చివరికి చచ్చిపోయేప్పుడు నువ్వు ఒక్కడే మిగులుతావు. రోజు మనసు ఉంది కాదు, లేనిపోయిన గొడవలన్నీ పోయేసుకుని రోగం తెచ్చుకుంటున్నావు నువ్వు. మంచిది, అన్నీ చిల్లర గొడవలోకి వెళ్ళొద్దు. ఈ చిల్లర గొడవలోకి వెళ్ళి మీ టైం పాడు చేసుకోవద్దు అని భగవాన్ చెప్పారు. నేను తలంపు నాకు తెలుస్తుంది, నేను నేను అని అంటున్నాను. ఆ కళ అది నాకు అర్థమవుతుంది, కానీ ఎవరు దానికి లోపలేదో ఆత్మ పెంటున్నారు చైతన్యం పెంటున్నారు అది నాకు తెలియటం లేదు అని ప్రశ్నించేవాడు భక్తులు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటే, అన్ని మానసిక భావంలే, నువ్వు నేననే తప్పు భావంతో తాదాత్మ్యం చెంది ఉన్నావు. నాకు తెలుసును అనుకునేది తరంతో, తెలియదు అనుకునేది తరంతో, అసలు వస్తువు తెలియటం తెలియకపోవటం అంటూ ఉండదు. నాకు తెలుసును అనుకోవడం నీ మనస్సే, నాకు తెలియదు అనుకునేది మనస్సే. ఇవన్నీ మనసులోనే వస్తాయి. నాకు తెలియదు తెలియదు, నాకు తెలుసును నాకు తెలియదు అనేది మనస్సుకు సంబంధించిన విషయం, అసలు వస్తువుకు సంబంధించిన విషయం కాదు. తెలియటం తెలియకపోవడం అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పినా ఉన్నాడని చెప్పేవాడికి తెలియదు, లేడని చెప్పినా లేడని చెప్పేవాడికి తెలియదు. అవి తలంపే, ఇవి తలంపే. కానీ అసలు వస్తువు ఈ మాటలకి, ఈ తలంపులకి, ఈ సంకల్పాలకి, ఈ ఊహలకి అతీతంగా ఎక్కడో నీ లోయల్లో ఉంటుంది. అక్కడ దాకా ముందుకే కదా అది ఆ సొమ్ము, ఆ జ్ఞాన సంపద, ఆ జ్ఞానం సొమ్ము, ఆ జ్ఞానమైన సొమ్ము నీ సొంతం అయ్యేది. అక్కడ దాకా నువ్వు వెళ్ళగలిగితే కదా, అక్కడ దాకా నువ్వు మొదలగలిగితే కదా, ఇతర సామానంతో రాజు సామానంతో నీకు సంతృప్తి అయిపోతుంది. నీ బంగారం ఇక్కడ దొరుకుతుంది. ఎన్నో ఆకర్షణలు కాదని మీరు లోపలికి వెళ్ళగలగాలి. జీవితంలో మనం చనిపోయే లోపు ఎన్నో ఆకర్షణలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏ ఆకర్షణ మనిషి పడిపోయిన పతనం అయిపోతాడు. ఎన్నికని కాదని వెళ్ళగలిగితే కదా నీకు ఆ జ్ఞానభంగం నీకు దొరికేది. మనసు అబద్ధం అంటే ఎక్కువ సమానంగా ఉండదు, యూనిఫారంగా ఉండదు. ఒకసారి పైకి వెళ్తూ ఉంటుంది, ఒకసారి కింద పడుతూ ఉంటుంది. అప్పుడే అవునంటారు, మళ్ళీ అప్పుడే కాదంటారు. మోసంకి మనుషులు అని అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడే కాదంటారు, మళ్ళీ అప్పుడే అవునంటారు. ఒక మాట స్థిరత్వం ఉండదు, ఆ మనసుకు స్థిమితం ఉండదు. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో, దైవ లక్షణాలు దైవ సంపదలు బాగుపడేవాడి లక్షణాల్లో మనసు స్థిమితంగా ఉంటుంది అర్జున అన్నాడు. మనసు స్థిరత్వం ఉండాలి, మనసుకు స్థిమితం ఉండాలి, మనసుకు ఏకాగ్రత ఉండాలి. దైవ సంపదలు అది గుణం అని చెప్పాడు. తర్వాత ఇంకోటి చెప్పాడు మంచి మాట, కొంతమంది ఏదో దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. దానం చేయమని చెప్పాడు కృష్ణుడు గీతలో. అయితే మనం చేసే దానాలు లాంటివి కాదు, కొంతమంది ధర్మాలు చేస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు. కృష్ణుడు దానం మంచిదే దైవీ సంపద అని చెప్పాడు, కానీ మనం చేసే పద్ధతి కాదని చెప్పింది. అని చెప్పింది ఏంటంటే, మనం ఏం చేస్తామంటే దానం చేసినప్పుడు ఒక 10 పైసలు దానం చేస్తాం, మీకు అర్థమవుతుంది, లోపల 30 పైసలు గర్వం పెంచుకుంటాం, అది ఎందుకు అటువంటి దానాలు మొత్తం మానేయటం మంచిది. ఇంకే బయట ఏమో మీరు దానం చేసినట్టు శుభ్ర లోపల శుభ్రంగా కూడిపోతున్నారు. అందుకని మీ శరీరం అందంగా కనిపిస్తుంది అనుకున్న పైకి లోపల ఏ క్యాన్సర్ దెబ్బ పట్టుకుంది అనుకున్న మీకు ఈ అందం క్యాన్సర్ దెబ్బను ఆపేస్తుందా? ఇప్పుడు మీరు ఎవరికో 10 పైసలు ఇచ్చారు, అలా 10 పైసలు పుచ్చుకున్నప్పుడు మీకు ఏదో పుణ్యం వస్తున్నారనుకున్నారు. మీరు లోపల మీరు ఇచ్చారనుకోండి, గర్వం పెంచుకుని నేను ఇచ్చాను అనుభవం లోపల పెంచుకుంటారు, మరి మీరు ఇచ్చిన 10 పైసలు 30 పైసలు లోపల కుడిపోతారు. కుడిపోతానే అంటే 5 పైసలు వల్ల మీకు పుణ్యం రావచ్చును, అది అనుభవిస్తే పోతున్న పుణ్యం లోపలి పుణ్యం కుళ్ళిపోయిన పుణ్యం మళ్ళీ బయటకు రావాలంటే మీకు 100 జన్మలు పడుతుంది. ఎందుకు వచ్చినటువంటి దానాలు మొత్తం మానేస్తే మంచిది. అంటే మీరు ఏదైనా మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు మీరు చేసి మంచి పనులు ఎలా ఉండాలంటే మీ ఆంభావన పెంచిదా మంచి పనులు ఉంటే ఎందుకని అడిగి మీరు కృష్ణుడు చెప్పింది. మీరు మంచి పనులు చేస్తే మంచిదే, మంచి మంది మంచి పని చేయమని చెప్పాడు, దీగుడ్డని భూగుడ్డని చెప్పాడు. అయితే బయటికి ఏదో మంచి పని చేసి లోపల మీ ఇంత మంచి పని చేశాను ఆంభావన పెంచుకుంటాండి, మంచి పని వాళ్ళు మీకు కొంత పుణ్యం రావచ్చు, ఏ సంవత్సరం అనిపిస్తే పోతున్నదో పుణ్యం. మీ కుడిపోవడం చూశారు, లోపల గర్వం పెంచుకుంటానుకుని నేను మంచి పని చేశాను, ఆ గర్వం బయటకు రావాలంటే 100 జన్మలు పడుతుంది, ఆలోచించుకుని చేయటం, దానాలు ధర్మాలు చేయాలి, చూడటం చేసేయటం కాదు, ఇంక మార్కట్టంలో చేయదు, తెలుసుకుని చెయ్యండి, కానీ తెలుసుకుని చేయండి, తెలివితోటి చేయండి, ఎరుపు చోటు చేయండి. మీరు మంచి పని చేయండి, చేయొద్దంటలేదు, తెలివితోటి చేయాలి, ఎరుపుతోటి చేయాలి. అంటే మీరు చేసే మంచి పని వల్ల మీరు పాడవకూడదు. మీరు అనుకునే ఓనర్కి, మీరు అనుకునే సంకల్పాలకి, మీరు అనుకునే తలంపులకి అసలు వస్తువు అచేతంగా ఉంది. మీరు ఊహిస్తున్నారంటే మీ మనసు ఎక్కడ గడుతుంది, మీరు ఏమైనా ఊహిస్తున్నారో కూడా మీ మనసు ఎక్కడ గడుతుంది, కానీ లోపల మీ సంకల్పాలకి, మీ అనుకోవటాలకి, అనుకోకపోవటాలకి, మీ తలంపులకి, మీ సంకల్పాలకి అచేతంగా అసలు వస్తు ఉంది. చైతన్యం మీరు అన్నిటికీ అచేతంగా ఉంది. ఆ చైతన్యమే దేవుడు, ఆ చైతన్యమే ఆత్మ, ఆ చైతన్యమే గురువు, అదే చావులేని వస్తువు. అది మీ సంకల్పాలకు అందదు, అది మీ మనస్సుకు అందదు. అక్కడికి తీసుకెళ్ళి మీ మనస్సును అక్కడ అర్పిస్తే, అక్కడ చైతన్యం దగ్గరికి తీసుకెళ్ళి మీ మనస్సును అర్పిస్తే అది ఎరుగుపడుతున్నా, కానీ మీ మనసు దగ్గర తెలుసుకోవడానికి మీ మనసు కంటే చిన్నది కాదని అసలు వస్తుంది. మరి ఎవరు అనుకుంటున్నామో అది మీరే, అది మీరే కాబట్టి, అది మీరే కాబట్టి దాన్ని తెలుసుకునే వరకు మీ ప్రయాణం ఆడదు. నువ్వు కోడి చంపేస్తున్నా అది ఆ వస్తువు తెలియకపోతే ఇలా ప్రయాణం చేయబడుతుంది. ఎక్కడ చోట చనిపోవాలి, ఎక్కడ చోట పడుతూ ఉండాలి, చనిపోవాలి, పడుతూ ఉండాలి. ఈ 4 రోజులు వెళ్ళిపోతే వెళ్ళిపోయి అనుకోకండి. మరి ఇప్పుడు మనం అనుభవించేది ప్రారంభంలో నడిపిస్తున్నాం, ఇంకా రాబోయేది ఇంకా అనుభవించవలసిన సంచితం ఉంటుంది, అది దాన్ని సంచితం అంటారు. సంచితం ఆగానే ప్రారంభం. ఇప్పుడు మనం అనుభవించేది ఏం చేస్తున్నాము, ప్రారంభం అనిపిస్తున్నాం, ఇంకా అసలు సంచితం ఉంటుంది. ఈ లోపల దైవానుగ్రహం మీకు జ్ఞానం కలిగితే అది కాలిపోతుంది, ఇది కాలిపోతుంది. మీరు పని చేసుకుంటే నిర్మలంగా చేసుకుంటే వెళ్ళాలి, అహంభావం లేకుండా చేసుకుంటే వెళ్ళాలి. చేసినంత మర్చిపోతూ ఉండాలి మీరు, అదంతా నెత్తి మీద ముడిపడదు. నీ చేశాం అది చేశాం అది అలాగా ఆ పని చోటు తాదాప్యం పొందకూడదు. అవి భగవంతుడి మీద శక్తిస్తే మీరు చేశారు, కానీ లేకపోతే ఎక్కడ చేయగలరు ఆ భావన భగవంతుడి మీద ఉండాలి. కర్తురాజ్ఞే ప్రాప్తిస్తే ఫలం అంటే అక్కడ అక్కడ ఎవరు కర్త అంటే ఎవడు ఈశ్వరుడే. ఆయన ఆయన తలంపు మనకి ఇచ్చాడు కాబట్టి చేశాం, ఆ తలంపు మనకి ఇవ్వకపోతే మనం చేయలేము కదా. ఆ శక్తి శక్తి ఆయనదే, శక్తి మంద కాదు, శక్తి అహంకారంది కాదు, పరమేశ్వరుడి శక్తి. ఆయన చేయిస్తే చేశాను ఈ పని, ఆయన చేయించకపోతే ఎక్కడ చేయించగలం అనేటువంటి మీరు కర్తృత్వం కనుక తగ్గించుకుంటే మీకు దుఃఖకారణం తగ్గిపోతుంది, అహంభావన కూడా తగ్గిపోతుంది, మీ మనస్సు తగ్గిపోతుంది. కానీ అది నేను చేశాను, ఇది నేను చేశాను, ఆ పనులతో దానితో తాదాత్యం కనుక మీరు చెందుతున్నారనుకున్న మాట వస్తుంది, ఈ అహంభావన పెరిగిపోతూ ఉంటుంది. సరే మీరు నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలని అలా అనుకోవద్దన్నాడు భగవాన్. దానివల్ల మీకు దానివల్ల అహంభావన పెరుగుతుంది. చచ్చిపోవాలని చచ్చిపోవాలని లేదు, అసలు నేను చచ్చిపోవాలని అనుకోదు, ఇంకా దాన్ని దేహమే లేదు. మీరు చచ్చిపోవాలని చచ్చిపోవాలని ఎవరనుకుంటారు, మనస్సు అనుకుంటుంది. నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలని అలా అనుకున్నా అజ్ఞానం పెరుగుతుంది. ఆ దేహం ఎప్పుడైతే దేహానికి మరణం వచ్చిందో అది మరణం టైం ఉంది, అది చనిపోతుంది, అది అనుకోవద్దు అనుకోవడం వల్ల కూడా మీకు మీకు ఉపయోగమైన విషయాలు చుట్టుకుంటారు. భగవంతుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు గీతలో, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు, బతుకున్న వాళ్ళ గురించి బాధపడద్దు. వీళ్ళు వరకాల్లో గెలిపోతే బాగుండాలని బతుకున్న వాళ్ళ గురించి బాధపడద్దు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు. లేదా చనిపోయిన వాళ్ళ గురించి మీకు అష్టమాన దుఃఖపడుతున్నా, బతుకున్న వాళ్ళ గురించి బాధపడుతున్నా, మీకు అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతూ ఉంటాయి. భగవాన్ చెప్పారు మనకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉంటారు అట్లా, ఎందుకంటే వాళ్ళని మనం తొందరగా మర్చిపోతారట్టు, మనం వాళ్ళని మనం తొందరగా మర్చిపోయాం అంటే ఆ తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే బతుకున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ బతుకున్న వాళ్ళందరూ వాళ్ళ తొందరగా మర్చిపోతున్నారు, అంటే పరమేశ్వరుడు మరుగు పెట్టేస్తాడు. కానీ వాళ్ళ గురించి మనం తొందరగా మర్చిపోలేము, అంచేది మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మనం తొందరగా మర్చిపోతారు, అంచేది వాళ్ళకి ఒక రకంగా వాళ్ళ అదృష్టవంతులు. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని అనుకోవటం వల్ల నీకు ఆటంకాలు వస్తాయి. నీ తలంపులే నీకు ఆటంకాలు, నీ సంకల్పాలు నీకు సంఖ్యలు, నీ సంకల్పాలు నీకు సంఖ్యలు, నీ కోరికలే నీ కాళ్ళకి బంధాలు. నువ్వు అనుకోవటాలు మానేస్తే నువ్వు చేసి నిర్మలంగా చేయి. ఎటువంటితో ఇప్పుడు పోల్చుకోకూడదు మనం. కొంతమంది బాగా డబ్బున్నోళ్ళతోటి బాగా డబ్బున్నోళ్ళతో స్నేహం స్నేహాలు చేయాలంటుంది కొంతమందికి. అంటే మనకు డబ్బు మీద కాన్షన్ ఉందనుకోండి, లోపల ఎక్కువ అనుకుని మాట్లాడుతుంది. బాగా డబ్బున్నోళ్ళతో సహవాసం చేస్తే మంచిదేమని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ డబ్బు మనకి ఎలా కదా వాళ్ళ అలవాట్లన్నీ వచ్చేస్తాయి. అంటే నువ్వు ఎవరితో పోల్చుకోలేదు, నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు. నువ్వు చేసుకున్న కృషి చేసి నీకు వస్తుంది, దానితో సంతృప్తి పడి నీ ప్రయాణం చెయ్యి. ఎవరి దేహం ప్రారంభం ఆడదు. ఒక ఇంకే నలుగురు రక్క చెల్లి ఉంటే నలుగురు రక్క చెల్లి ఒక రకంగా ఉన్నారా? ఎవరి ప్రారంభం ఆడదు. అంటే ఒకరితో పోల్చుకోవద్దు. నీ పోలికల వల్ల, ఇలా అనుకోవటం వల్ల, నీ సంకల్పాల వల్ల నీకు వచ్చే నష్టం ఏంటంటే అసలు వస్తువు నువ్వు దూరం అయిపోతావు. అది ఏం అనుకోదు లోపల ఉన్న వస్తువు, అవి ఏమి అనుకోదు. మన యూనిట్ మీటింగ్లో చెప్పుకున్నాం కదా, వాడు ఏమి చేయరు, ఊరక ఉండరు అని. లోపల వస్తువు, మన ఉదయంలో వస్తువు, వారు ఏమీ చేయరు. వారు ఏమి చేయరు, ఊరక ఉండరు. వరేం దగ్గర ఈ పని ఆ పని ఏం చేయరు. కానీ ఊరక ఉండరు. దాని అర్థం ఏంటంటే ఎవరి దేవైన ప్రారంభాన్ని బట్టి ఆ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. భగవంతుడు అంటే ఏంటంటే మనం కర్మ చేస్తాం, మనం ఏదో పని చేస్తాం, ఆ పనికి ఈ జన్మలోనూ రాబోయే జన్మలోనూ ఫలితం వస్తుంది. ఆ పనికి ఫలితం ఉంటుంది, పనికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి ఈ పనికి అనుసంధానం చేసేవాడే దేవుడు. ఆ గీతలో చెప్తాడు కృష్ణుడు, ఉపద్రవాలు లేని వస్తువు ఏం ఉపద్రవం ఉండదు. నా దానికి ఎప్పుడూ ఉపద్రవం ఉండవచ్చు. కొంతమంది మనుషులు ఏ రోజు ఏ తంట తీసుకొస్తారో మనకు తెలుసు. కానీ నీ అసలు వస్తువుకి దానికి ఏ రకమైన ఉపద్రవం ఉండదు. ఈ గీతలో చెప్తాడు రెండు అధ్యాయంలో, ఉపద్రవాలు లేని వస్తువు ఏమండి, కోప తపాలు లేని వస్తువు, రాగద్వేషాలు లేని వస్తువు, హెచ్చు తగ్గులు లేని వస్తువు, ఎప్పుడూ సమానంగా ఉండే వస్తువు. అది ఎవరికి దొరుకుతుందంటే అది నీ హృదయంలో ఉంది. కానీ నీకు దొరకదు, నీ హృదయంలో ఉన్నా నీకు దొరకదు. ఏ రకమైన ఉపద్రవాలుగానే వస్తుంటండి, అది హృదయంలో ఉంది. ఉన్నా నీకు అందదు, ఉన్నా నీకు ఒకటి నీ హృదయంలో ఉంది కాబట్టి అందుతున్నాను అందుతున్నాను అనుకుంటున్నా. ఉన్నా నీకు అందదు, కర్మఫల త్యాగికి అందుతుంది అర్జున అన్నాడు. పని చేసి ఇంటికొచ్చేవారు వచ్చి వస్తుంది, రాంది రాదు. మనం ఏమనుకుంటామంటే ఆశించకపోతే రాలేము అనుకుంటాం. ఆశించకపోవడం, ఆశించకుండా ఉంటే రావు. ఏంటి, చిత్తశుద్ధి కలుగుతుంది, ఇంకా వచ్చి ఏదో వస్తుంది, దాంతో మనకు తృప్తి అవుతుంది. అది బాహ్యం గొడవది. కానీ లోపల చెత్త ఆశించకుంటే లోపల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు, నీ చిత్తానికి ఏకాగ్రత కలిగినప్పుడు, చిత్తశుద్ధి కలిగినప్పుడు అది మంచి పనిలో చేస్తూ ఉంటుంది. ఎందుకు అనవసరం ఇవ్వమ్మా, ఎందుకు ఇలాగో పొరపాటు పని చేశాం, ఆ పొరపాటు పని చేశామని అనుకునే పరిస్థితికి రాని వాళ్ళు చిత్తశుద్ధి. ఇప్పుడు మనం ఏకాగ్రతగా పనిచేస్తాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఏకాగ్రత లేకుండా పనిచేస్తాం అనుకోండి, దోషాలు వస్తాయి అందులో. మీకు ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగినప్పుడు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వచ్చిన తర్వాత నువ్వు చేసే పనులు దోషాలు ఉండవు. అదే నువ్వు కర్మఫలాన్ని ఆశించడం మానేస్తే, వచ్చిదేదో వస్తుంది, రానిదేదో రాదు, కర్మఫలాన్ని కనుక ఆశించడం మానేస్తే ఈ లోకంలో నీ జీవిత యాత్ర స్వప్నం వెళ్ళిపోతుంది. అది ఉపద్రవాలని వస్తూ నీ హృదయం వస్తూ అప్పుడు దొరుకుతుంది అర్జున. భగవంతుడి కంటే నేను భిన్నంగా ఉన్నాను, భగవంతుడి కంటే వేరుగా ఉన్నానని నీకు ఆ భావన తీసుకొచ్చింది మొదటి తలంపై. దాన్ని అణిచే వరకు నీకు ప్రయాస తప్పదు, ప్రయాణం తప్పదు. ఇప్పుడు నీకు నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తాను అంటే దాని మొదలు నీకు లోపలే ఉండాలి, కానీ బయట ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నీకు నేననే తలంపు బయట నుంచి వస్తాంటే గురువు తీసుకెళ్లి చూపించేస్తాడు ఎక్కడి నుంచి వస్తుందని. అది నీకు బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అంటే లోపల నుంచే వస్తుంది కాబట్టి దాని ఆది, దాని మొదలు ఎక్కడ, లోపల ఎక్కడో ఉండి ఉండాలి. నీ లోపలే ఉంది, అది ఎక్కడుందో అది నీ లోపలే ఉండి. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఇంట్లో ఒక వస్తువు మర్చిపోతాం, ఇంట్లో ఒక వస్తువు మర్చిపోయామనుకోండి, ఇంట్లో రసంగా ఇవాళ కాదు నాలుగు రోజు అయినా దొరుకుతుంది. పంచాయతీ రోజు మీద ఎదిగితే దొరకదు. ఇంట్లో మనం పోగొట్టుకోవడం, అక్కడ పోగొట్టుకోలేదు, ఇంటికాడే పోగొట్టుకున్నాం. ఒకడో ఇంటికాడ పోగొట్టుకుని రోడ్డు మీద ఎదుగుతున్నాడు వచ్చాను. ఎవరైనా వస్తువు ఏంటి ఏంటి వెతుకుతున్నామంటే నాకు పోయింది, వస్తువు పోయిందని అడచ్చు. ఎక్కడ వెతుకు, మరి ఎక్కడ పోయిందని అడగను అడిగిన వాడు, ఇంటికాడ పోయిందని అడచ్చు. మరి రోడ్డు మీద ఎందుకు వెతుకుతున్నావు అంటే, నా ఇంటికాడ లైట్లు అంటే రోడ్డు మీద లైట్లోనే అంత వెతుకుతున్నా అన్నాడు. మనం చేసే సాధనలు అలా ఉన్నాయి. బీ ష్యూర్ అబౌట్ ఇట్ అంటాడు కృష్ణుడి దేశంలో. అంటే ష్యూర్ నీ లోపల ఉండి చూరికి ఉండని నిజానికి ముందు రా. తర్వాత నీకు లోపల వెతకాలనే బుద్ధిపడుతుంది. ఉండాలేదా అంటే నీ మనసు అక్కడ వెతకాలనే దానికి అన్వేషణ చేయాలి, సత్యాన్వేషణ చేయాలని బుద్ధి కలగలేదు. ఆ హృదయంలో శాంతి, ఆ సత్యం, శాంతి, ఆనందం, సుఖం, ప్రేమ నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో బయట వెతికి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉందో అక్కడ వెతికితే నువ్వు దొరుకుతుంది. ఈ నాటికైనా ముందు నాటికైనా, ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా. అదే నీకు కామన్ సెన్స్ ఇది. దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, మన పెద్ద కాలేజీలు చదువు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, గౌరవం అక్కర్లేదు. అయితే దీనికి రెండు అవసరం. ఒకటి మన ప్రయత్నం, ముందు ఈశ్వర అనుగ్రహం. ఒక ప్రయత్నం ఉందనుకోండి, కటాక్షం లేదనుకోండి రాదు. ఒక ప్రయత్నం ఉందనుకోండి, మన కటాక్షం లేదనుకోండి రాదు. రెండు అవసరమే, ప్రయత్నం అవసరమే, ఈశ్వరుని యొక్క కరుణ ఇక్కడ అవసరమే. మనం ఏం చెప్పారంటే నువ్వు చేసిన ప్రయత్నమే కరుణ కింద మారిపోతుంది. దేవుడు ఇచ్చేది కృప, దేవుడు చేసేది కృషి. దేవుడు ఇచ్చేది కృప, మానవుడు చేసేది కృషి, దేవుడు చేసేది కృప. ఆయన ఏం చెప్తారు, నీ కృషి కృప కింద మారిపోతుంది. అంటే భగవంతుడు నీ దేవుడు, నీ కృషి భగవంతుడు అక్కర్లేదు. ఎందుకంటే నీ కృషి మనకి తిరిగి నీకు ఇచ్చేస్తాడు. ఆయన తిరిగి మనకి ఇచ్చేసినప్పుడు కృప అవుతుంది, మనం చేసినప్పుడు కృషి అవుతుంది. రాజేష్ భగవంతుడి మనం చేసే పనికి భగవంతుడికి ఏం అక్కర్లేదు. మన హుమ్మ మనకి ఇచ్చేస్తాడు, మనం ఏదైనా మంచి చేస్తే మనకి ఇచ్చేస్తాడు. ప్రతిదీ మన మనకి ఇచ్చేస్తాడు, కానీ ఆయన ఏం అక్కర్లేదు. అంటే నువ్వు చేసిన కృషి కృప కింద మారిపోతుంది. ఆ కృషికి తగిన ఫలితం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఈశ్వర అనుగ్రహం అని అంటాం. ఇది అది ఒకటే, ఇదే అలా మారుతుంది, ఇదే అది అవుతుంది. వాళ్ళు ఏమైనా చెప్పారనుకున్న మనం ఇప్పుడు అనుకోండి, మీరు అనుభవం కోసం చెప్తాం, మనకు కూడా తిట్టాలనుకుంటాం. మామూలు ప్రపంచ మనుషులు ఎదురైన సాధకులు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పారని మనం ఇల్లు కూడా తిడతారనుకోండి, దానివల్ల వాళ్ళతో సమానం అయిపోతారు. నీళ్ళు ఒకటి ఒకటి అది అర్థండి. మామూలుగా ప్రాపంచిక మనుషులు ఎదురైంది, ఎదుటివాళ్ళు కూడా మనకు ఉండకూడదు. మనం ఎంతవరకు పవిత్రులు అవుతామని చూసుకోవాలి. వాళ్ళు తెలుపుతారు మళ్ళీ మనం చెట్టు మాట్లాడతాం అనుకోండి, ఇప్పుడు అనుకోండి మాట్లాడే చెట్టం ఏం చెప్పు, మూడు చెట్టే ఇస్తాం. అది కదా ఇక్కడ ప్రాణం. కానీ అక్కడ ఏమవుతుందంటే మనం పవిత్రం అవ్వడం చూసుకోవాలి. ఇంకా పవిత్రత లేకుండా, ప్రవీణత లేకుండా, యోగ్యత లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒక చిన్న మాట కూడా మీరు భరించలేరనుకోండి, మీకు జ్ఞానం ఎలా వస్తుంది? గడిపే దాటలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు హిమాలయ పర్వతాలకు ఎలాగలగను? ఒక అంగుళం కూడా లోపలికి దిగలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఎక్కడో హృదయం యొక్క లోయలు అసలు వస్తున్న చోటుకి ఎలా చేరుకోగలను? మీరు గ్రహించవలసింది ఒకటి, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని కాదు. మీరు మీరంటే అనేవిచ్చాం, కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు మనం ఎంతవరకు పవిత్రం అవుతున్నాం. మాట కాడ జాగ్రత్తగా ఉండాలి, పని కాడ జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి మనం పవిత్రం అవుతాం. అంటే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి అనుకోండి, మాట వరుసకి మీరు హృదయపూర్వకంగా ఏదైనా మంచి పని చేశారనుకోండి, అంటే మీరు సౌరవలంతో మంచి ఆలోచనలతో మీరు ఉన్నారనుకోండి, వాటి గొప్పతనం కాలం నిర్ణయిస్తుంది. మీ దేహం చనిపోయిన తర్వాత కూడా ఇంకా 100 సంవత్సరాలుగా 200 సంవత్సరాలుగా ప్రపంచంలో మనం గుర్తిస్తుందండి. మీ దేహం లాకే మిమ్మల్ని ఆరాధిస్తుంది, ఒక భాషమైన గౌరవాలు మీకు కావాల్సి ఉంటుంది. మీరు ప్రాణాయామం చేస్తారనుకుంటున్నారు, మనసు అనుమతి మంచిదే. తర్వాత పూజ చేస్తారనుకోండి, ఎంతమంది మీకు ఇష్టంగా కొంత మనసు అనుమతి మంచిది ఇవన్నీ. అదే ధ్యానం చేస్తారనుకోండి, మనసు అనుగుతుంది, ఇవన్నీ మంచివే. కానీ అడిగిన మనసు 10 రోజులు అనవచ్చు, మళ్ళీ 11 రోజులే విజృంభించవచ్చు. కానీ నశించిన మనసు మళ్ళీ విజృంభించదు, నశించిన మనసు విజృంభించదు. అది ఎప్పుడు నశిస్తుంది, దాని మూలాలు చూస్తే కానీ నశించదు. దాని మూలాలకు వెళ్ళే వరకు మీరు దాన్ని వెంటాడుతూనే ఉండాలి. అది అన్వేషణ. నువ్వు ఎవరిని వ్యాపారికి వస్తామనుకో, ఆందోళన వస్తామనుకో అనుకో, ఎవరికి వస్తుంది? నువ్వు నేనే తలంపుకు వస్తుంది. ఆ నేనే తలంపు కనుక అనిగిపోతే వ్యాపారత అనిగిపోతుంది, ఆందోళన అనిగిపోతుంది. దీని మీద ద్వేషం ఉండదు. అంటే కొంతమంది ఒక ఉపనిషత్తులు చెప్తాడు, పర్సనల్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్, పార్టీ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్, యూనివర్సల్ ఇంట్రెస్ట్. కొంతమంది వాళ్ళు పొట్ట ఒకటే చూసుకుంటూ ఉంటారట. ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి, ఇంకెవరు అక్కర్లేదు అంటే వాళ్ళు పొట్ట ఒకటే చూసుకుంటూ ఉంటారు. కొంతమంది మాంసం కూడా ఇష్టం అయితే వెనకాల కొందరు చోట ఆలోచనేస్తారు. అది ముందు నాడు కూడా ఉండదు పాపం. ఇంకా మనసును కూడా కొంతమంది బాగా ఇష్టం అనుకోండి, ముందు నాడు కూడా ఉండరు. ఇంకా అవన్నీ ఆలోచనేస్తారు పాపం వాళ్ళకి. ఇంకా కుటుంబంలో ఇంకా మామూలుగా కుటుంబం కూడా ఉండగట్టాలి. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్, పార్టీ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్, తర్వాత ఏంటి యూనివర్సల్ ఇంట్రెస్ట్. ఇది దాటిన తర్వాత జ్ఞానం ఉన్నారు. ఎంత చోటు తీసుకెళ్ళాడు చూడండి ఇప్పుడు చెప్తారు. అంటే కొంతమందికి వాళ్ళు పొట్టబడే కానీ ఎవరు కూడా ఉండదు, భార్య కానీ పిల్లలు కానీ ఇంకేం ఉండదు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఏం ఉండదు, ఆ పొట్ట ఎలా చూసుకుంటా ఉంటాడు, ఆడు పొట్ట ఆడు ఆడు గొడవ చూసుకుంటాడు, ఇంకా ఎవరు కూడా అక్కడ ఆడు. ఇంకా మాట్లాడితే పోట్టని సిద్ధంగా ఉంటారు. ఇంకా అర్థం చదే అది వాళ్ళు కొంతమంది ఏం చేస్తారట, వాళ్ళు పొట్టే కాకుండా కొంచెం కుటుంబానికి పరిమితమై ఉంటారట. అంటే కేవలం వాళ్ళు పొట్టే కాకుండా కొన్ని కుటుంబ క్షేమాలు కూడా చూస్తుంటారట కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ కుటుంబాన్ని దాటి ఏదో పార్టీ పంపారు కదా వాళ్ళు, ఆ పార్టీ వరకు ఎదుగుతారు వాళ్ళు కొంతమంది. కొంతమంది అవసరమైతే దేశక్షేమం కోసం పార్టీని కూడా వదిలేస్తారట, దేశక్షేమం కోసం పార్టీలు కూడా వదిలేస్తారట కొంతమంది. కొంతమంది ప్రపంచ క్షేమం కోసం దేశ క్షేమం కూడా వదిలేస్తారట. ఇప్పుడు దేశానికి నష్టం వస్తే వచ్చింది, ప్రపంచం అంతా బాగుపడుతుంటే మన దేశం నష్టం కూడా భరిస్తుంది, ప్రపంచం కోసం వదిలేస్తారట. కానీ ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్న ప్రపంచాన్ని వదిలేస్తారట. ఎంత బాగా చెప్పారు చూడండి, పర్సనల్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్, పార్టీ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్, ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్, ఆఖరి ఏంటి ఆత్మ, ఆత్మజ్ఞానం అనుకున్న ఆఖరి ఫైనల్ ఏంటి ఆత్మజ్ఞానం కోసం అవసరమైతే ప్రపంచం అంటే ఇంకా ప్రపంచ క్షేమం కోసం జాతికి కొంచెం నష్టం వచ్చినా ఎలా భరిస్తున్నాడు, అలాగే ఆత్మజ్ఞానం కోసం అవసరమైతే లోకాన్ని వదిలేస్తాడు అది ఫైనల్. అంటే నేను అది తప్పుడు భావనలు కరెక్ట్ కదా ఇప్పుడు నేను నేను నేనుగా వ్యక్తం అవుతాను చూసావు, అది అది ఒప్పు కదది తప్పు. ఇప్పుడు నీకు ఏదైతే ఇప్పుడు నీ లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో, లోపల నుంచి నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది తప్పే, అది ఒప్పు కాదు. ఎందుకంటే అది తప్పే కాబట్టి నువ్వు నిలకడగా ఉంటాడు, నువ్వు ఒప్పు అయితే సహజంగా నిలకడగా ఉండాలి, నీవు యూనిఫారం బాగుండదు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, మీరు ఏదో అన్నారులేని మేము అనుకో మేము అనుకోలేని అంటారు అనుకోండి, మీరు ఏదో అన్నారనుకోని మేము అనుకో అంటారనుకోండి, అది కూడా అనుభవమే. మనలో భాష్యానికి అది మంచిగానే ఉంటుంది, భాష్యానికి అది మంచిగా ఉంటుంది, అది మనసు సంతృప్తిపడుతుంది. కానీ అది కూడా మేము అనుకో అన్నది కూడా మొదటి తలంపే, ఆ మొదటి తలంపు నుంచి వచ్చింది. ఆ మొదటి తలంపు లేకపోతే ఈ మాట్లాడరు అసలు.
మీరు నిజంగా భగవంతుడి భక్తులు అనుకోని అనుకున్న మాట వచ్చి ఈ మాటలు మీరు ఆగడానికి అయితే మీ గురించి వచ్చే అది చాలా రహస్యమైన మాట. మీకు నిజంగా భగవంతుడి భక్తి ఉంది, మీకు నిజంగా ఉందనుకోండి, భగవంతుడు ఏం చేస్తుంటే రాత్రి చూస్తూ ఉంటారు, రాత్రి వాచ్యం ఉంటుంది కదండి, వారు ఏమి చేయరు వేరక ఉండరు, వారు ఏమి చేయరు వేరక ఉండరు, ఆ రాత్రి వాచ్యం ఉంటుంది వారికి. నేను ఏం చేస్తాను మీ భక్తిలో కొంచెం రుజుత్తు ఉంటాయి, సంసారికి ఉంటే చేస్తుంటే ఆయన మీద నూటికి నూరు రూపాయలు అని భారం చేసి బతికేలాగా ఆయన మీద నూటికి నూరు రూపాయలు ఆధారపడే పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాడు. మీకు మీ భక్తి గురించి నిజాలుంటే అన్నీ ముందుస్తూ ఉంటే మీ సంసారం పరంగాని బాధ్యపరంగాని అంటే ఆయన మీద నూటి పది రూపాయలు ఆధారపడే పరిస్థితి, ఆయన మీద నూటి పది రూపాయలు విశ్వసించే పరిస్థితిలో మీరు ప్రతి పరిస్థితి ఆహారం మళ్ళించుకుంటూ మీరు తిరుగుతున్నారు తోడుకుంటూ మళ్ళించుకుంటూ వస్తారు అని దీన్ని చేసేది. ఎప్పుడు మీ జీవితాన్ని మనం విడిచిపోయి చెప్పలేదు, ప్రధాని ఉంటాడు, మీ పైన ఉంటాడు, మీ కింద ఉంటాడు, మీ గురు పక్కన ఉంటాడు, వెనం పక్కన ఉంటాడు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు, మీ కూడా ఉంటాడు, ఎప్పుడు మీ జీవితాన్ని మనం విడిచిపోయి చెప్పలేదు. నాకు మళ్ళీ దండరాస్తాడు గోడగారు మాత్రం నేర్పిస్తున్నాను, గోడగారు గురువారు ఎవరు మాస్టర్ కాదు, దీన్ని ఏది వాదిస్తే ఎందుకంటే ఆయన ఏదైనా సార్ పాత్ర కలుసుకున్నాం, ఈ దండలు నెలలేస్తుంటే సార్ మా నాన్న నేను నేర్పిస్తుంది సార్ మీరు ఎవరు అన్నాడని ఎందుకండి పోరాటం ఎందుకు ఈ తోడు పండించడం మానేసి వంకాయలు దండకాయలు బీరకాయలు పండిస్తుంటే తినొచ్చుంటే తమ్ముడు ఎవరు తింటారండి, అసలు దేశం చూద్దామా అంటే ఈ తోడు ఎందుకు దండకాయలు బీరకాయలు ఎలా పండిస్తే ఎవరు తింటాను పనికి వస్తుంది, అది పండించడం మానేసి తోడు పండిస్తున్నారు ఈ తోడు ఎవరికి ఉపయోగపడతాడు అని తింటానికి ఉపయోగపడతాడు ఎలా వాళ్ళించా మరో పాఠాలు నాటుంటాను అది ఎవరు పని చేసినా గోడగారు మాటలు సాధిస్తుంది. ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఒకసారి భగవంతుడికి వెళ్ళాను నేను వెళ్ళానండి, ఇష్టం లేకుండా వెళ్ళాను నేను, ఇక్కడ చూసాను దగ్గరగా కూర్చొని శరణార్థం చెప్తాను దగ్గరగా కూర్చున్నాడు మీ దగ్గర ఆడుకులో తింటున్నాను ఎన్నో సోఫాలు కూర్చున్నారా, సోఫాలు కూర్చుంటే ఆయన ప్లేట్ ఉంటుంది, ఆయన ప్లేట్ ఉంటే శుభ్రంగా ఆయన సోఫాలో కూర్చున్నాడు, బాగా ఉన్నా ఆయన పనికి దేవుడు ఉన్నాడు లేదా గొడవ కూర్చున్నా ఆయన పనికి బాగున్నారా, ఆయన బాగున్నారా నన్ను చలమారుతుంది. అది చలమారా ఏమంటుంది, ఎన్నో సమీపం వాళ్ళు ఊరు ఎవరో తీసుకుపోరు, అది చలమారా మారుతుంది. వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది, వెనకాడి మొన్న ఈ సోఫాలో కూర్చోడం మొదలుపెట్టాడు, అంతకుముందు ఆ కొండ మీద అనేక సార్లు రాళ్ళ మీద కూర్చున్నాడు, ఈయనకి ఈ మధ్యన వచ్చింది ఆశ్రమం, అంతకుముందు శ్రమలేదు ఆశ్రమం దీనికి సొంతంగా కొండ మీద ఎక్కడ రాళ్ళ మీద కూర్చున్నాడని అని చలమారా మాట చెప్పారు. నా ఘోరగా చెప్తాను అంటే వాళ్ళు దేని విధంగా వాళ్ళకి తెలివి ఉన్నది వాళ్ళకి అసలు జీవితం అంటే జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది మా ఉదయం ఇంకా అందరినీ చలమారా మారుతుంది. దాన్ని మీరు ఆయన సోఫాలో కూర్చున్నారని ఆయన ప్లేట్ ఏంటంటున్నారు, మాట్లాడితే కొండ మీద ఆయన రాష్ట్రం లేదు కొండ మీద రాళ్ళమే కూర్చున్నాడు, అదే స్వామి పాపం వర్షాన్ని కలిసిపోయి అందకేంటి రాళ్ళ మీద కూర్చోయడం కొంతమంది అనుకుంటారు. మీరు ఇలా వచ్చి శుభ్రంగా మీరు ఎలా చూస్తున్నారు కాబట్టి శుభ్రంగా సోఫాలో కూర్చున్నారు ఏం పర్వాలేదంటే మీరు అనుకుంటున్నారు ఇవాళ కూడా రాళ్ళ మీద కూర్చున్నప్పుడు చూసినప్పుడు అయ్యో స్వామి ఎంత బాధపడుతున్నారు ఏంటని వాళ్ళు అనుకున్నారు. ఇదంతా అనుకోవడానికి సరే ఇప్పుడు మీరు ఎలా అనుకున్నారో అప్పుడు వాళ్ళు అలా అనుకున్నారు, కానీ ఆయన మీద ఆయన రాత్రి మీద కూర్చున్నారు నేను రాత్రి మీద కూర్చున్నాను బాధపడుతున్నాను అనుకోలేదు, ఇలా సోఫాలో కూర్చున్నాను సుఖపడుతున్నాను ఇదే అనుకోలేదు అదే అనుకోలేదు ఇదే అనుకోలేదు అంటే చూసేవాళ్ళు తింటారని ఆయన అన్నారు. మీ పంటంత చూసేవాళ్ళు తింటే కానీ దాన్ని ఎలా అనుకోలేదు రాత్రి మీద కూర్చున్నాను బాధపడిపోతున్నాను అనుకోలేదు, ఇప్పుడు సోఫాలో కూర్చున్నాను సుఖపడుతున్నాను అనుకోలేదు. ఏంటి దేహమే అది రాత్రి మీద కూర్చుంది దేహమే, ఇప్పుడు సోఫాలో కూర్చుంది దేహమే, దీవులైన సుఖమైన శాంతి ఆధారపడలేదు మీకు చూసేవాళ్ళు కదా అది ఎలా అనుకుంటున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు ఎంత చూసేవాళ్ళు కదా కానీ చూసేవాళ్ళ దృష్టిలో వాళ్ళ కనిపిస్తున్నారు కానీ ఆయన శాంతి ఆయన సుఖము ఆయన జ్ఞానము అప్పుడు రాక మీద కానీ ఇప్పుడు సాధన మీద కానీ ఆధారపడ్డారు ఎంత చూసేవాళ్ళు మీ దృష్టిని బట్టి అలా అనిపిస్తుంది మీకు అని చాలా ఎలా ఉన్నారు అంటే అందరం గోడగారు చెప్పారు పాలకుడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక వంద వాసన చోటు పుట్టాలనుకుని మాట వరుసు కనుక్కోండి, ఒక వంద వాసన చోటు పుట్టాలనుకోండి ఆ వాసన వెతికి 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 ఇప్పుడు చూసే మసి తొమ్మిది ఎప్పుడు తప్ప ఏ పక్కన మసిందో ఏ పక్కన మసిపోతాం అన్ని పక్కన తొమ్మిది కదా మసి సౌఖ్యం లోపల సౌఖ్యం బయట సౌఖ్యం కృష్ణ చెప్తాడు గీత లోపల సౌఖ్యం బయట సౌఖ్యం కొండ బయట బాగుంటే సరిపోదు లోపల కూడా బాగుండాలి బయట తొమ్మిది లోపల తొమ్మటం మానకూడదు లోపల తొమ్మిది బయట తొమ్మటం మానకూడదు కొండను లోపల తొమ్మాలి బయట తొమ్మాలి ఎప్పుడు వరకు తొమ్మాలి ఎంతకాలం తొమ్మాలి దాన్ని టైం లేదు ఆ మసిపోయే వరకు తొమ్మాలి మసిపోయే వరకు తొమ్మాలి అది సౌఖ్యం అదేంటి ఆ సౌఖ్యం కొండ లోపల తొమ్మాలి బయట తొమ్మాలి అదే నువ్వు శరీరం శుభ్రంగా ఉంటే నేను సర్వత్రాన్ని స్నానం చేస్తాను మంచి పట్ల ఎవరు కట్టుకుంటున్నాను అంటే మంచిది తెలియదు దాచిందని శుభ్రంగా ఉంటే మంచిది శరీరం అనేది నీకు పనిమిట్టు అంటే నువ్వు బయటకు శుభ్రంగా బయట శుభ్రంగా ఉంటే లోపల శుభ్రంగా లేకుండా ఉండకూడదు లోపల కూడా శుభ్రంగా ఉండాలి లేకపోతే నువ్వు శుచిగా ఉండాలి లేకపోతే శౌచంగా ఉండాలి లేకపోతే బాగుండాలి బయట శుచిగా ఉండాలి లోపల కూడా శుచిగా ఉండాలి అంటే నీ శరీరం ఆరోగ్యం ఎంత బాగుండాలి నీ మనసు ఆరోగ్యం కూడా అంత బాగుండాలి అంటే భగవాన్ చెప్పిన ఒక వంద వాసన తోటి పుట్టాను అనుకున్న ఉదాహరణకి మన వాసన ఏంటో వెతికి 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 వెతకాలి వెతికి పుట్టుకోవాలి నేను మన కోణం అయితే లక్ష్మి ఏమైనా పొందుతాం కదా పెట్టుకుంటాం ఏమైనా ఎలా పెట్టుకుంటాము అలాగే మనం వెతికి వెతికి పెట్టుకోవాలి వెతికి వెతికి పెట్టుకుని ఏం చేయాలంటే ఆ వాసన తొలగించడానికి దాన్ని మన ప్రయత్నం చేయాలి అదే సాధన మీరు వాసన వల్ల నిజం కాలకు కూడా నిజం మీద కనిపిస్తుంది వాసన క్షణం అయితే ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది లేనిది లేనిది కనిపిస్తుంది మీరు లోపల వాసన వల్ల లేనిది కూడా ఉన్నట్టు కనిపిస్తుంది లేనిది కూడా ఉన్నట్టు కనిపిస్తుంది మీరు కాలి ఏమి అనుకుంటున్నాను దేనివల్ల వాసన యొక్క వేగం వల్ల వాసన యొక్క వేగం వల్ల అంటే మీకు వాసన వెతికి పట్టుకుని ఆ వాసన తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ వాసన బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు ఏ వాసన అయితే తొలగించడానికి ప్రయత్నం చేస్తావో ఆ వాసన లేని వాళ్ళతో సహవాసం చేయాలన్నాడు. మన సినిమాకి రోజు సినిమాకి అలవాటు అనుకోండి, మన రోజు సినిమాకి అలవాటు అనుకుంటే స్నానం చేస్తే అలవాటు పెరిగిపోతాం, అసలు సినిమాకి అలవాటు అయినట్టు స్నానం చేస్తే కొంతకాలం పెడతాడు. నీ ప్రయత్నంతో పాటు వాళ్ళ వైబ్రేషన్స్ పనిచేస్తాయి. అదే లోపల నీకు వాసన సైతం లేదని సౌఖ్యం రాదు, మనం వసంత పోతాడని కొన్ని వాటి శుభ్రత రాదు. అదే ఈ లోపలి ఉన్నటువంటి సౌఖ్యం అంటే శుభ్రత రావాలంటే ఈ లోపలి వాసన సైన్ పూర్తి అయితేనే కానీ నీకు సౌఖ్యం రాదు. ఒకవేళ పెద్దలు చెప్పగా చెప్పడం నువ్వంతా కొంత సాధన చేసి ప్రయత్నం చేసి ఏదో హృదయంలో ఏదో ఉందని హృదయంలో ఉంటున్న జ్ఞానాన్ని కొంత నువ్వు తెలుసుకున్నప్పటికీ నీ కనుక వాసన వ్యాధి ఉంటే అది కూడా నిలబడదు. వాడు ఈ వాసన ఏం చేస్తుందంటే ఆ నువ్వు కొత్తగా సంపాదించుకుని కూడా పొందటంగా చూస్తూ ఉంటుంది. అంటే ఇంతకీ ఏంటి నీ లోపల శౌచ్యం ఉండాలి. ఆ శౌచ్యం ఎలా వస్తుంది, ఈ కోరిక వాసన్ని సిమెంట్ చేయటం వల్ల మీ కోరికని సిమెంట్ చేయటం వల్ల ఆ శౌచం నీకు వస్తుంది. ఒకసారి మనకి ఎలా వస్తుంటే తలుపు సమయం పెట్టి మనం ఎవరిని నడుపుతామనుకునే వాళ్ళకి ఎంత బాగుంటుందో, ఒకసారి భగవంతు మన మనసును తలుపు సమయం పెట్టినట్టు నీకు నొక్కుతాడు. నువ్వు పనిచేయటం మానుకో, ఫలితాన్ని ఆశించు. పనిచేయటం మానుకో, ఫలితాన్ని ఆశించు. ఇప్పుడు ఎలాంటి తలుపు సమయం పెట్టి మనం ఎవరైనా నొక్కేసామనుకోండి, మనకి ఎంత బాధగా ఉంటుందో మన శరీరానికి. మన మనసులో ఒకసారి తలుపు సమయం పెట్టినట్టు నొక్కేసి నొక్కేస్తాడు ఈశ్వరుడు. మన వాసన కట్టింపు చేయడానికి, మన వాసనని కట్టింపు చేయడానికి ఒక పండుగ చెప్పారు భగవంతుడి గీతలో. నువ్వు కన్న ఫలం మీద నీకు కోరుకోనుంది కాదు, కన్న ఫలం మీద నీకు ఆశ ఉంది కాదు, నీకు పునర్జన్మ వచ్చి చూడాలి, మనం మాయలోకి రావాల్సిందే, ప్రకృతిలోకి రావాల్సిందే అన్నాడు. మనం అసలు మనకి ఫలితం రాకపోతే ఏ పని చేయము అసలు. అదే కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఆశించకపోతే ఫలితం వస్తుంది, నువ్వు ఆశించకపోతే రాదని అనుకుంటున్నావు. నువ్వు ఆశించకుండా వచ్చింది నేను చేయదు. ఆశించి తీసుకుని వెళ్ళటికి నీ లోపల అశోచం తీసుకొస్తున్నది, బయట అశోచం తీసుకొస్తుంది, లోపల అశోచం తీసుకొస్తుంది, బయటింగ్ దండంతో మనకు. అంటే నువ్వు నీ మనసును చూడటం కానీ ఈ పెంటంటే మనసులో ఉంది. ఇస్తారు అది ఇస్తారు కోపారు కోపారు వీళ్ళు నా వాళ్ళు కూడా పరాయాలని ప్రకృతి మనిషి అనుకుంటారు అంటే నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుకుంటే సహాయం జరిగిపోతుంది దగ్గర బంధం ద్వారా, ఆయన ద్వారా మనం గోవలు చేసుకోవాలని చేస్తాను. ప్రకృతి మనిషి అనుకుంటారు అనుకోని నువ్వు అనుకోవద్దు, నువ్వు కూడా మాట్లాడుతుంది సహాయం జరిగిపోతుంది అని ఆలోచించుకుని భగవాన్ చెప్తుంది. ఇక్కడ చివరికి వచ్చేది నీవాళ్ళు గారు పరాయవాళ్ళు గారు, నువ్వు ఒకడే మిగులుతావు. వరకట్లకి వెళ్ళి నీకు ఎవరు నీ కూడా ఎవరొస్తాడు, నువ్వు ఒకడే మిగులుతావు. నిజం తెలుగు మనం కూడా ఎవరొస్తారండి, ఇప్పుడు మన పరాయవాళ్ళు గారు కూడా మన వాళ్ళు ఎవరు వస్తారు, మనం ఒక్కడే మిగులుతాం. అది మర్చిపోకుండా మీరు మంత్రిగా ఉండండి, జపం చేసుకోండి, ఏకాంతంలో ఉండండి, కృష్ణుడు చేయకండి, ఏకాంతంలో ఎక్కడ ఉండాలని బయలుస్తాం. మనకి మరి చచ్చిపోయిందా, మనం అందరం మంత్రిగానే ప్రయాణించారు, మనకు ఏమైనా తల్లిదండ్రులు జపరారు. మనం చనిపోయిన తర్వాత మనకి ఎంత స్థాయిలో కూడా మనకు కూడా రారు, మహా వస్తే శ్మశానం దాకా వస్తారు. దాన్ని మంత్రిగా కూర్చుని కొన్ని జపం చేసుకుంటే మంత్రిగా ఉండలేమంటున్నారు. మరి చనిపోయిన తర్వాత మనం మంత్రిగానే ఇవ్వాలి. మీ కూడా ఉండాలని ఉండదు. అదే నువ్వు కర్మఫలాన్ని ఆశిస్తున్నావు కదా, నీకు అశౌచం వస్తుంది. నీ కర్మఫలాన్ని ఆశించకపోతే నీకు శౌచం, నీకు శుచి అవుతాము, అంటే పవిత్రుడు అవుతావు. ఎప్పుడైతే నీకు పవిత్రత వచ్చిందో, ఏకాగ్రత వచ్చిందో, దోషాలు ఉండవు. నువ్వు చేసే పనిలో దోషాలు ఉండవు. కొంతమంది ఎలా రాస్తారంటే, కొంతమంది ఎలా మాట్లాడతారంటే, ఆ మాట్లాడే మాట కూడా ఒక మాట కూడా మనకు సరిదిద్దక్కర్లేదు, ఆ రాసిన వాక్యాలు కూడా ఒక వాక్యం కూడా మనకు కొట్టేయక్కర్లేదు. ఆ ఏకాగ్రత ఉంటే, పవిత్రత ఉంటే ఆ మాటకు ఆ బ్యాలెన్స్ ఉంటుంది. బుద్ధిమంతుడు ఈ లోపంలోనే పుణ్యపాపాలను వదిలేస్తాడు అన్నాడు గీతలో. వాడికి ఏ కూడా పుణ్యపాపాలను పట్టుకెళ్ళాడు, వాడికి పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు, వాడు ఇక్కడే వదిలేస్తాడు. ఇంకా వదిలేస్తాడు వాడు లోప ఆ కర్తృత్వ భావన పోయినప్పుడు, ఆ దేహభావన పోయినప్పుడు వాడు బుద్ధిమంతుడు ఇక్కడ వదిలేస్తాడు. ఈ లోపాలను వదిలేస్తాడు కూడా మోసుకెళ్ళడు, పుణ్యఫలం కానీ పాపఫలం కానీ. వాడు జ్ఞాపకం కూడా మనం పుణ్యం ఆశించినప్పుడు పాపం కూడా వస్తుంది, పుణ్యం ఆశించకపోతే పాపం కూడా రాదు. అంటే బుద్ధిమంతుడు అంటే కర్మఫలాన్ని ఎవరైతే ఆశించిన వాళ్ళకి, వాడికి పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు, రెండు ఇక్కడ వదిలేస్తాడు, అది పవిత్రం అవుతాడు. పరమాత్మ వాడికి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే ఇది మనస్సు యొక్క మూలాన్ని వెళ్ళడానికి అన్వేషణ చెయ్యి. ఏ టైంకి వచ్చినా దాని పేరు ప్రాదక్షణం చెందక నీవు. వచ్చిన పుణ్యపోవు, అశుభం వస్తే పుణ్యపోవు, శుభం వస్తే నీకు పుణ్యపోతున్నావుగా, అశుభం వస్తే నీకు పుణ్యపోతున్నావు. మానవుల అనుభవం పెరుగుతుంది, దీనివల అనుభవం పెరుగుతుంది. నీ ఇంట్లో ఏదైనా శుభం వస్తున్నానుకో, శుభం వస్తే నువ్వు పుణ్యపోతావు అనుకో, లేకపోతే ఏదైనా అశుభం వస్తున్నానుకో, అశుభం వచ్చినప్పుడు నువ్వు బాధపడతావు అనుకో, లేదా పుణ్యపోతావు అనుకో, దీనివల అనుభవం పెరుగుతుంది, దానివల్ల అనుభవం పెరుగుతుంది. శుభవచ్చిన అశుభం వచ్చిన దాంతో ప్రాధాక్యం పొందకుండా నువ్వు వచ్చిన ప్రాధాక్యం పొందకపోతే నేను చేసింది వచ్చింది వచ్చినట్టుగా బయటకు పోతా ఉంటుంది. నువ్వు ప్రాధాక్యం పొందితే లోపలికి వస్తాయి, నువ్వు ప్రాధాక్యం పొందకపోతే నువ్వు లోపలికి రావా, అదంతా వచ్చి ఎలా వచ్చి ఎలా పోతా ఉంటాయి. నువ్వు లోపల పవిత్రుడు అవుతావు, లోపల శుచి అవుతావు, లోపల ఏమవుతావు, ఆ శుచి అవుతావు. అని ఏ తలంపులు వచ్చేసినా దాంట్లో ప్రాధాక్యం పొందకండి. అసవస్తుకు తలంపులు లేవు. మన శరీరంలో చావు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, నేను చనిపోతాను, నేను చనిపోతున్నాను అనుకున్నాను. ప్రతి ఒక్కరికి పునర్జన్మ వచ్చేస్తుంది. నేను ఇంకా పురాణాలు చదవక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు, చనిపోయేది నేను చనిపోతున్నాను భావన మీకు కనుక వస్తే పునర్జన్మ తప్పని చదవస్తుంది. మనకి ఆ భావన వస్తుంది చనిపోతున్నాను అనుకో, మనకి రేపు వచ్చేస్తున్నాను అనుకున్న చావు, మీకు అర్థమవుతుంది, రేపు వచ్చేస్తున్నాను అనుకోండి, నేను చచ్చిపోతున్నాను మనం అనుకుంటాం అనుకున్నాం అనుకుంటాం అని ఎవరు అనుకుంటున్నారు. నేను చనిపోతున్నాను ఒక తలంపు, ఆ తలంపు ఎవరికి వస్తుంది, నీ మూల తలంపుకి వస్తుంది. అంటే మరి నీకు పునర్జన్మ వస్తుంది. ఒకటి నీకు అసవస్తుకు, నీ లోపల అసవస్తుకు తలంపులు లేవు. అప్పుడు నీ శరీరం చనిపోయినప్పుడు నీ చనిపోతున్న తలంపు నీకు రాదు. ఏం చదవరాదు, అసవస్తువుకు తలంపులు లేవు కాబట్టి అది నీ వల్ల ఉన్నావు కాబట్టి మళ్ళీ తలంపు రాదు. అప్పుడు అమృత స్థితిని పొందినట్టు నీ లోపల ప్రతి జన్మలో మిమ్మల్ని మీద మృత్యు అనే ద్వారంలో ప్రవేశించవలసింది. అదే అమరామరాజు చెప్పాడు మంచి పద్ధతితోటి, నేను గుర్రాలు ఇస్తాను, నేను ఏనుగులు ఇస్తాను, నీకు ఎన్ని కోట్లు పోవాలి పైసలు ఇస్తాను, నీకు ఎన్నికలు ఏం కావాలో ఇస్తాను కానీ ఆ మృత్యువు ఎలా చేయించాలో మటుకు ఆ విషయం మటుకు అడగొద్దునన్నాను. నీకు పైసలు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, నీకేమైనా ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి కావాలంటే పదవులు ఇస్తాను, నీకు అన్ని ఇస్తాను, కానీ మృత్యువు మటుకు ఎలా చేయించాలో మటుకు నువ్వు నన్ను అడగొద్దు. అంటే నచ్చుకెళ్ళి చేయమన్నాడంటే వాడు మీరు అన్ని ఇస్తానంటున్నారు నాకు, నా శరీరం ఉండగా మీ ఇచ్చిన అన్ని పోవచ్చు, అంటే అన్ని ఇచ్చిన అన్ని ఉండగా నా శరీరం చచ్చిపోవచ్చు. నా మతి చేతి శ్రేవుడిగా అంటే నేను అన్ని ఇచ్చిన ఎవరు ఏమైనా కార్యక్రమం పోతాయి, నేను ఏం ఇస్తానుకో గుర్రాలు ఇస్తానుకో అది ఉండగా నా దేహం ఉన్న పోతుంది, లేదా నా దేహం ఉండగా నీ ఇచ్చిన ఇచ్చిన సంప్రదాయం అన్ని పోతాయి, అదనే పోతుంది ఇదేనా పోతుంది. అంటే నువ్వు ఏం ఇస్తానంటున్నావు, ఇంకా నాకు కావలసిన ఆ అసలు వస్తువు ఆ మరణాన్ని ఎలా జయించాలో మృత్యువు లేని స్థితికి ఎలా వెళ్ళాలో అది చెప్పు. నాకు ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం లేకుండా కూడా అనుగ్రహించమన్నాడు నచ్చకేసుడు వాడు ఎంత భక్తిగా చూడండి. వాడు ఎంత అమరాలు చూడండి, వాడు వరాలు కోరుకోవటం మానేసి నువ్వు వరాలు ఇస్తానని ఆడంటే నచ్చకేస్తాడు అంటాడండి. నాకు ఎవరి మీద కోపం ఎక్కువగా ఉంటే వాడి మీద కోపం లేకుండా చేయాలని ధర్మరాజు అంటాడు. ఏం భక్తులు అండి వాళ్ళు, వ్యవసాయంలో మనకు ఏదైనా దేవుడు కలిగించి ఏం కావాలంటే ఏమి అడుగుతాం, మినపప్పు పెసరపప్పు ఏ టైంకి ఆ టైంకి ఏది కావాలంటే, ఏదైనా ఆవుతుంది ఏదైతే మనకి ఏది కావాలంటే అడుగుతాం. అది అంటాడండి మంచి చేసుడు, నాకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీద కోపం లేకుండా చెబుతాం రాజా అంటాడు. ఏం భక్తులండి వాళ్ళు పేరు స్మరించుకుంటే మనం తరించిపోతాం. ఎక్కడో దేవుడు మాట వదలండి, ఈ భక్తుల పేరు స్మరించుకున్నా మనం తరించిపోతాం. అది అక్షమణ వాళ్ళ రమ్మ మీరు చెబుతాడు, డైరెక్ట్గా మీ ఇచ్చిన మీ భక్తుల కింద నేను తయారు చేయక్కర్లేదు, మీకు భక్తులు ఉంటారు కొంతమంది, మీకు కొంతమంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళు సెలవు చేసుకునే బాధ్యత అయినా నా కర్మలు అరుణాచరిస్తున్నాను అన్నాడు. డైరెక్ట్గానే అరుణాచరేశ్వరుని భక్తుడని ఆ స్థాయి నాకు అక్కర్లేదు, మీ జైలు దేశంలో మీ లోపల మీకు భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుడికి సేవ చేసుకుని మీ భక్తుడి యొక్క భక్తుడికి సేవ చేసుకునే అవకాశం నాకు కలిగలేదు అరుణాచరేశ్వరుడు. శివప్రకాశం పిల్లి, ఆ శివప్రకాశం పిల్లి గారు ఏమైనా పుస్తకం రాశారు, ఆ రోజుల్లో బిజే చదువుకున్నాడు, అది ఆ పూర్వ రోజుల్లో ఇప్పుడో బిజే చదివాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో తాసం దారుతున్న పిల్లి తాసం ద్వారా తాసం దారుతున్నారు, ఆయనకి 40 సంవత్సరాలు వచ్చేందుకు బాధపడింది జాగ్రత్త, ఆయనకి 40 సంవత్సరాలు వచ్చేందుకు బాధపడింది. బలాందరికి వచ్చేవారు వచ్చారు, బలాందరికి వచ్చి 4 రోజులు మగా వేశారు ఆయన, 3 పక్షంగా ఉన్నారు బలం సమాచారం లేదు. బలాందరికి వచ్చి అన్నారంటే దాని ఎందుకు మీరు 2 పెళ్ళి నన్ను చేసుకోమంటారా వద్దంటారా, 2 పెళ్ళి నన్ను చేసుకోమంటారా వద్దంటారంటే ఆ 4 రోజులు ప్రధానం ఇవి దెయ్యం ఇవి రాక్షసం ఉండకూడదు, నేను చేసుకోమంటే చేసుకోమని చెప్పచ్చు, వద్దంటే వద్దని చెప్పచ్చు, రోజులు వచ్చి కూర్చోడం ఎవరు చేసుకోమంటారు వద్దని చేసుకోమని చెప్పాలి వద్దని చెప్పాలి వర్షప్రకాశం పిల్లలు. అదే ఈ సందర్భాన్ని పెడితే నేను చెప్పేవాడు కానీ ఏం చెప్పలేదే మన ఇంటికి బయటకు పోదామని ఈయన అనుకున్నాడు, ఆయన ఏదో చూసినట్టే ఏదో చెబుతాం మనం ఆయన కళ్యాణం చూద్దాం ఆయన అనుకున్నాడు, చేయటో ఏం చెప్పారంటే బాగా ఈసారి మంచి మనం వ్యక్తిపోయింది తీసుకుని చెప్పిన మాట మనుషులు థింకింగ్ చెప్పచ్చు పని చేసుకోవడం మానే వస్తున్నామని మనసు తెలుగు గురించి ఆలోచించడం చేసుకోవడం మంచిదండి, మినిస్టర్ థింకింగ్ టూ చెప్పి అంటే తెలుగులో శారీరకమైనటువంటి థింక్ అంటే నీ మానసిక క్రియలు ఎక్కువ చెల్లా, నువ్వు పెళ్లి చేసుకోవడం మానే ఇస్తానంటే భయపడుతున్నాను మనసులో వస్తుందని అదే ఆలోచిస్తా ఉంటాం, దానిలో ఎక్కువ నీకు దోష వస్తుంది, నువ్వు శరీరంతో దూరం కానీ మనసులో కూడా దూరం కానీ మంచిది
చేసుకుంటున్నాను, చేసుకుంటే చేసుకున్నాను, దీక్ష చూసుకుంటాం అంటే దీని అర్థం ఏంటంటే నేను దోష
ఆశించండి. ఈ బాబు ఎంత మీరు మీరు సంవత్సరం కోటి రూపాయలు సంపాదించారు, సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి, ఆ మనిషి దురభ్యాసాలు దురాలకు వెళ్ళాలనుకుని కోటి రూపాయలు కూడా నిలబడం. దురభ్యాసాలు దురాలకు వెళ్ళమంటే కదా మనిషికి దారిద్ర్యం రాదు. అసలు అది మన అకౌంట్ బ్యాలెన్స్ చేసుకుంటే బట్టకి బట్టకి పెద్ద ఎక్కువ అవ్వదండి. బట్టకి బట్టకి ఏమవుతుంది? అయితే పొట్ట వల్ల బట్ట వల్ల మనం బట్టలేదు. మనం పొట్టకి బట్టకి లోటు లేదనుకోండి, కానీ లోపల శాంతి లేదనుకోండి, లోపల సుఖం లేదనుకోండి, మనం చాలా కోసం ఎదురు చూస్తూ ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోండి. మరి మామూలు బాగ్యంగా చూస్తే పొట్ట పడలేదనుకోండి, బాగ్యంగా చూస్తే బట్ట పడలేదనుకోండి, కానీ లోపల ఆనందం లేదనుకోండి, సుఖం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, ఇటు చూస్తే మనకు సుఖం కనపడుతుంది అనుకోండి, ఇటు చూస్తే శాంతి కనపట్టాలనుకోండి, ఎవరింటిలో మనం చేయాలనుకుంటున్నారు కానీ ఏడు పడట్లేదనుకోండి, బాగా చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు అందరికీ పట్టిన బట్టిన ఇప్పుడు ఏం గొప్ప కూర్చున్నారు, ఎవరికి లోటు లేదు. అది మాత్రమే మీరు సుఖంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అందరూ. మీరు నిజంగా ఆనందంగా ఉన్నారు ఎవరని? అంటే మానవుడికి మీరు పట్టకంటే బట్టకంటే కూడా ఆ శాంతి ఆనందం ఉన్నారు కూడా వాడు నిజంగా పొట్ట పట్ట గడువు కరువులో సుఖం పొందుతాడు వాడు. ఇది మీకు గ్రహించవలసి ఆ ఆనందం మనిషి నిజంగా ఆనందం అనుకోండి, అది నిజంగా పొట్ట కరువు వచ్చినా బట్ట కరువు వచ్చినా సుఖంగా పొందుతాడు. మనం డబ్బులు వాళ్ళు ఒక రకంగా చూస్తాం, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా చూస్తాం, అధికారం లేని వాళ్ళు ఒక రకంగా చూస్తాం, అధికారం లేని వాళ్ళు ఒక రకంగా చూస్తాం. దానికంటే ఒక అమ్మాయి మాట్లాడటానికి వచ్చింది, మాట్లాడడానికి వస్తే అమ్మాయి మాట్లాడతాను తర్వాత ఏదైనా ఇబ్బందిగా కూడా వచ్చి నాకు ప్రేమ ఇష్టం. అప్పుడు నిజంగా ఏమన్నారంటే మీరు అమ్మాయిని తొందరగా మాట్లాడి పంపిస్తే మీతో మీ అర్జెంట్ లేదు మాట్లాడాలన్నాడు. అప్పుడు దాని గారు మాట్లాడారు, మీ సమస్య మీకెంత గొప్ప, అమ్మాయి సమస్య అమ్మాయికి ఎంత గొప్ప, అంటే ఎంత చెప్పింది అంతే కాదు. ఎవరు మాట ఆడింది ధనవంతుడుకుంటే బాధలు, ధనవంతుడుకుంటే ఏం పడుకునే బాధలు మీరు మీ ఏ సమస్య అయితే గొప్ప అనుకుంటున్నా, అమ్మాయికుండే సమస్య అమ్మాయికి గొప్పది. కానీ మీరు అనుకుంటున్నా అంటే అమ్మాయి సమస్య కానీ మీ సమస్య గొప్ప అనుకుంటున్నా, అలా అనిపిస్తుంది మనసు. ఇదే మాయ, ఎవరి సమస్య వాళ్ళకి మొత్త సమస్య, ఎవరు బాధలు వాళ్ళు చాలా చూడటం తొలగి. మరి ఎవరినైనా విమర్శించినప్పుడు ఆలోచించాలి, ఆ పరిస్థితిలో మనమంటే మనమే చూద్దాం. ఎవరైనా విమర్శిస్తాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే విమర్శించడం కదా, అదే పరిస్థితి మనం ఎవరినైతే విమర్శిస్తున్నాం అదే పరిస్థితిలో మనం ఉంటే మనం ఏం చేసుకుంటే వాళ్ళని మనం ప్రశ్న వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇంకా మనం చెప్పాను జ్ఞాపకం పెట్టుకోండి, మీరు భగవంతుడి మీద నిజంగా పెడుతుంటే ఆ వ్యక్తి మీద ఆ నిజమైన నిజంగా భగవంతుడు నోటుకుని ఉంటాడు, ఆయన మీద ఆధారపడి పరిస్థితి ఎక్కడైనా చేస్తారు భగవంతుడు. మీరు ఇష్టమైతే ఆయన మీద బాధ వేసి మనసును తీసుకోకుండా చేస్తాను మనం కూడా బాగుంది. అదే మనకు నూటికి నూటాలు భగవంతుడి మీద బాధ వేస్తాం అనుకోండి, నూటికి నూటాలు భగవంతుడి మీద మనం అనుకోండి అనుకోండి, మన మనసు ఇంకా చేపలేని పాత్ర మనసు చేయించండి. ఎవరికైతే ఈశ్వరు పట్ల నూటికి నూటాలు విశ్వాసం ఉందో వారి మనసు యొక్క చేపలేని పాత్ర మనసు చేపలు ఎప్పుడైతే పోయిందో వారికి సాధన తోటి బాగలేదు, సాధన పేరు వేదన కలిగింది పడదు. భగవంతు చెప్పిన సూత్రం బాగా జ్ఞాపకం ఉన్నాడు, బాగా ఇష్టం. మీ లోపల భగవంతుని కాదని ఈశ్వరుని కాదని ఈశ్వరుడికంటే వేరుగా భగవంతుడికంటే వేరుగా ఎవరైతే నీకు నేరుగా వ్యక్తం అవుతున్నాడు వారు అడిగే వరకు వారి మూలమైనటువంటి వారు నశించే వరకు మీ శృతి అవ్వలేదు. మీరు కట్టుకుంటారని బట్టలు తింటారని తిండి ఊరేగడానికి తలచూరమంటే మాత్రం చెప్పి మీకు సుఖం రాదు. ఎప్పుడు సుఖం వస్తే నీకు భగవంతుడికంటే వేరుగా నీరు ఏదైతే వ్యక్తం అవుతుందో ఆ నీరు నశించే వరకు మన దుఃఖం పడతాడు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, సాధన అంటే ఏంటంటే ఏ కారణం వల్ల మీ మనసు బాగ్యముఖం అవుతుందో చూసుకోవాలి. ఏ సాధన ఏ కారణం వల్ల మీ మనసు బాగ్యముఖం అవుతుంది? మనిషిని చచ్చిపో, మనిషి చచ్చిపోవడానికి 100 రోజులు అక్కర్లేదు. ఒక రోగం ఉంటే చాలు, ఆ చచ్చిపోయే రోగం అటు పట్టుకుంటే మనిషి చనిపోతాడు. 100 రోజులు అక్కర్లేదు మనిషి చనిపోతానికి. అలాగే మీ మనసు బాగ్యముఖం అవ్వడానికి అనేక కారణాలు అక్కర్లేదు, ఒక కారణం సరిపోతుంది. కొండలో నీళ్ళని బయటపచ్చేయడానికి పది చిన్న అక్కడ ఒక చిన్న చాలు, పది చిన్న నుంచి వెంటనే చేస్తే ఒక చిన్న నుంచి నీటిలో నీళ్ళని కారిపోతాయి. కొండలో నీళ్ళని బయటకు రావడానికి ఒక చిన్న చాలు. అదేవిధంగా మీ మనసు బాహ్యముఖానికి వచ్చేయడానికి అనేక వాసన ఉండక్కర్లేదు, ఒక వాసన చాలు, ఒక కారణం చాలు. కానీ మీకు ఇదే గ్రహించాలి, మీకు ఏ మనసు మీకు బాహ్యముఖం అవుతుంది మనసు అది వెతికి పట్టుకోమన్నాడు, అది వెతికి పట్టుకోమన్నాడు. అయితే మీరు మీ తొందరగా తొందరగా పోవాలి, ఏ కారణం వల్ల మీ మనసు బాహ్యం పెరుగుతుందో ఆ కారణం మీరు తొలగించుకోవడానికి ప్రయత్నం చేశారు, ఆ కారణం మంచిదని మీ పూర్వజన్మలు దాని గురించి పోషించారు. ఇప్పుడు మనం దుష్ట సంబంధించి చేస్తాం అనుకోండి, అనుకోండి మా డ్రెస్కి ఇప్పుడు వాళ్ళ స్నేహితులు ఉండేంత వరకు మనం కొంతకాలం చేశారు, వాటి వల్ల ఆడవాళ్ళు ఎవరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనం దృష్ట సమాసం చేస్తాం అనుకో కొంత కాలం అది వదిలేద్దాం అనుకుంటాం అంటే చెడుస్తేమో చెడుస్తేమో వదిలేద్దాం అనుకుంటాం అనుకోండి ఆడవాళ్ళు వదలండి. ఇప్పుడు మనకు ప్యాకెట్ అలవాటు ఉందనుకోండి ప్యాకెట్ ఎదుర్కొన్న ఆడేసి మనకి ప్యాకెట్ వల్ల నష్టపోతాం మానేస్తాం అనుకోండి ఆడవాళ్ళు ఎందుకు వచ్చి తీసుకుపోతారు కదా. అంటే కృష్ణ ఏం చెప్పారంటేనే మా బాగా ఎక్కువ వస్తున్నాను గీతాలు చెప్పారని మీకు ఏ వాసన వల్ల మీకు భాగ్యం ఉండాలని పెడతాము మనం అర్థం చేసుకోండి. ఏ వాసన వల్ల మీకు భాగ్యం ఉండాలని పెడతామో దాన్ని వెనక్కి తిప్పుకోవడం ప్రయత్నించి ఆ వాసన నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించి నువ్వు ప్రయత్నం చేసేది బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేశాది బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. ఆ దారి ఎంత అది ఎంత పొట్టు పెడుతుంటే నువ్వు ఎంత పొట్టు పెడుతుంట అది బయటకు వెళ్ళిపోతాడు దాని లోపల దగ్గర నువ్వు బయటకు వచ్చావు నువ్వు బయటకు వెళ్ళిపోతా ఉంటుంది దానికి ఎంత పొట్టు పెడుతుంటే నువ్వు అంత పొట్టు లేని మనిషి వా కృష్ణ చెప్పాను పెట్టిన నువ్వేదంటే పనికిరాను అంటే నీకంత తప్పియని అలవాట్లు నువ్వు అలవాట్లు తప్పి నువ్వు పనికిరాను పడలేదు కొంచెం పోనీ ఎన్నిసార్లు పోతుంది అన్నిసార్లు ఎక్కడ మళ్ళీ పోతున్నది మళ్ళీ ఎక్కడక్క మళ్ళీ పోతుంది మళ్ళీ ఎక్కడక్క అప్పుడు మిమ్మల్ని సమూహంగా ఆశించుతారు ఎన్నిసార్లు ఇప్పుడు మనం వర్షంగా ఎక్కడైనా జాతి పడతా ఉంటాం జాతి పడ్డప్పుడు జాతి అంటే ఎవరు కూర్చుంటాం తెలుస్తుంది మళ్ళీ తెలుస్తుంది ఎవరైనా జాతి పెట్టారు కూర్చుంటారు ఏదైనా ఎవరైనా జాయి పడ్డానికి ఇంత పెద్దవాళ్ళు అలా పడ్డానికి అలా కూర్చుంటానికి మళ్ళీ నచ్చుతాను మళ్ళీ పెద్ద రెండు వేసే మళ్ళీ మళ్ళీ జాయి పడ్డాము కూడా మళ్ళీ నచ్చుతాను అలాగే భాష ఎన్నిసార్లు నీకు బయటకు తీసుకెళ్ళినా అది దానికి ఎంత బలం ఉంటే నువ్వు అంటే నీకు బలం లేదా దాని ఎన్నిసార్లు అంటే దాన్ని కిరకట్టుకుని వెనక్కి తీసుకురా మళ్ళీ నేను వెళ్తాము మళ్ళీ వెనక్కి తీసుకురా మళ్ళీ వెళ్తాము మళ్ళీ వెనక్కి తీసుకోకుండా బలం తగ్గిపోతుంది వెళ్ళడం తగ్గిపో కృషించి నచ్చిస్తాను. అందుకని మరి నేను మిమ్మల్ని అందరినీ ఎలా ప్రేమిస్తాను నేను అందరినీ ఎలా ప్రేమిస్తున్నాను నేను కాల్చి చెంటున్న వాడి మీద కూడా అంత ప్రేమ ఉన్నప్పటికీ నేను యోగిని అన్నాడు. పాపం ఆ యోగంటే ఎక్కువ పదాల ముందు వచ్చిందని వాడు అలాగే కాల్చి చెంతాను నేను మిమ్మల్ని అందరినీ ఎలా ప్రేమిస్తున్నాను అలాగే నన్ను ఎవరైనా కాల్చి చెంపితే వాడి మీద కూడా అంత ప్రేమ ఉన్నప్పటికీ నేను యోగిని అద్భుతమైన మహాత్ముని లేకపోతే నేను మహాత్ముడు అన్నాను అన్న ఆ మహాత్ముని పదానికి నేను ఆ శబ్దానికి పనికిరానన్నాడు. మీరందరూ కలిసి నేను మహాత్ముడు మహాత్ముడు అంటున్నాను ఎప్పుడు మీరు మహాత్ముడు అవుతాను దాన్ని కాల్చి చంపినే వాడు కూడా మిమ్మల్ని అందరినీ నేను ఎలా ప్రేమిస్తున్నాను నేను కాల్చి చంపిన వాడు నేను కూడా అంత ప్రేమ సమానమైన ప్రేమ నాకు ఉన్నప్పుడు కదా నేను మహాత్ముడు అయ్యి లేకపోతే దురాత్మని అన్నాడు. కొన్ని చిట్కాలు ఉన్నాయి మీ అంతగారి మీద మీకు ఎక్కువ కోపం వస్తామనుకోండి వాటి అనుకోండి ఒక్కొక్కగారు మీ అంతగారి మీద ఎక్కువ కోపం వస్తామనుకోండి మీ అంతగారి మీ అమ్మ అనుకోండి ఆ కోపం తగ్గిపోతుంది. కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి కొన్ని నేర్చుకోండి మనం లేకపోతే ఉద్యోగం ఆడదు. ఇప్పుడు మీ అత్తగారు అమ్మనుకోండి మీ అత్తగారు తెట్టేదో చేస్తామనుకోండి కొంతమంది అమ్మ తింటూ పడతారు కానీ అత్తగారు దిద్దు పడడం అంటే మీ అత్తగారిని కూడా అమ్మ అనుకుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. కొంతమంది అత్తగారి కింద అమ్మ ఎక్కువ చెప్తారు కొంతమంది అని పడతారు అత్తగారు దిద్దు పడి మీరు భావన పెట్టుకుంటారు మా అత్తగారే అమ్మ అనుకుంటాం అనుకుంటే చెప్పి ఏమని పెంచుతారు అది చిట్కా కొన్ని చిట్కాలు నేర్చుకుంటే మనసు చల్లారిపోతుంది. అది నేను చివరికి చిట్కాల కోసం చెప్తున్నాను మన ముక్తిని నేర్చుకుంటే మనసు చల్లారిపోతుంది. అది మీ ముందుకు ఏ విషయాలు చదువుతున్నాను చివరి విషయాల మీద మన మనసు చెందిపోకుండా చూడాలి. మన మనసును టైం వేస్ట్ చేసేసుకుంటాం ఉపయోగమైన మాటలు ఉపయోగమైన ఆలోచనలు ఉపయోగమైన తలంపం ఉపయోగమైన పనులు ఎవరైనా పనిచేసేటా పని మనకైనా ఉపయోగపడాలి సమాజానికైనా ఉపయోగపడాలి మనకు ఉపయోగపడదు సమాజానికి ఉపయోగపడాలి అటువంటి పనులు చేయటం నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నీ కుటుంబానికైనా ఉపయోగపడాలి లేకపోతే సమాజానికైనా ఉపయోగపడాలి నీకు ఉపయోగపడదు సమాజానికి ఉపయోగపడదు ఎందుకు కాదు అంటే నువ్వు చివరి విషయాల మీద నీ మనసును చింతించుకుని చింతించుకుని లేకపోతే డ్రీమ్ స్టెప్పే నా భగవాన్ చెప్పారు లోకంలో అందరికంటే మన మనసే మనల్ని ఎక్కువ వంచన చేస్తుంది లోకంలో ఎవరు ఎక్కడ మనల్ని వంచన చేస్తారని అనుకుంటాం మన మనసే మనల్ని ఎక్కువ వంచన చేస్తుంది. సత్యాన్ని అసత్యం కింద చూపిస్తుంది అసత్యాన్ని సత్యం కింద చూపిస్తుంది నిజమైన దాన్ని నిజం కాంతాన్ని కింద చూపిస్తుంది నిజం కాంతాన్ని నిజంగా చూపిస్తుంది. మన సార్ చూడండి మన మంచివాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటాం చెడ్డవాళ్ళని మంచివాళ్ళు అనుకుంటాం మీ గాయం అంటే మనసులో మీ గాయం అంటే మనసులో కొంతమంది తల్లిదండ్రులు చూడండి ఇంటికే ముందు వాళ్ళని జాగ్రత్తగా చూసి మనం తలపెట్టి ఎక్కడ దూరంగా ఉందని తలపెడతా ఉంటారు ఇంకొక మాయ అది చూసి కూడా చచ్చి తెలియదు అంటే ఈ మాయ అంటే మన మనసులో ఉంది మాయ మాయ ఎటువంటి మనసులో ఉంది అజ్ఞానం ఎటువంటి మనసులో ఉంది మోసం ఎటువంటి మనసులో ఉంది అలాగే పోతుంది పడిపోతుంది డిస్పర్స్ అయిపోయింది మనలో అందరూ ఉన్నాడు నువ్వు ఎక్కడ పోరా వస్తే కోపం వస్తుంది వచ్చేస్తుందా అదే మన తొందరగా తాగనుకోండి తాగనుకోండి కానీ కోపం వస్తుంది చెప్తే కోపం వస్తుంది ఆ భగవాదనుకున్నట్లే ఆశ్చర్య జ్ఞానం చూడండి, ఆ జ్ఞానం గొప్పతనం చూడండి. ఇప్పుడు భగవాన్ అనుకున్నట్టు ఈ వాళ్ళని అన్నివారాలని మాట్లాడతానని భగవంతుని వాళ్ళ మనసు దానానికి ఇస్తున్నారన్నారు. మరి కూడా అన్నగారు కాదు, భగవంతుడే. వారి మనసును ఉపయోగించుకుని భగవంతుడు అంటున్నారు, మాట్లాడేవాడు భగవంతుడే. కానీ ఈ అన్నగారి మనసుని ఉపయోగించుకున్నారు భగవంతుడు ఆజ్ఞాకుండా అనడానికి వీలేదు. జ్ఞానం చూడండి, వైద్యం చేస్తారు అంటే వైశ్యంతి 16 సంవత్సరాలు వయసులో జ్ఞానం చూడండి. మా అన్నగారు అన్నగారి మనస్సును భగవంతుడు ఉపయోగించుకుంటున్నాడు, భగవంతుడు ఉపయోగించుకుని భగవంతుడే ఆ మనసు ద్వారా మనకు వ్యక్తం అవుతున్నాడు. ఆ మాట్లాడేవాడు అన్నగారు కాదు, అన్నగారి మనస్సును ఉపయోగించుకుని భగవంతుడు అంటున్నారు, భగవంతుడే అన్నగారి మనసు ద్వారా మనకు వ్యక్తం అవుతున్నాడు. అప్పుడు వీడికి అప్పుడు ఇంకా వేరే భగవంతుడు కాదు, అది వీళ్ళు భగవంతుడు ఆ మాట్లాడిపించేవాడు భగవంతుడు. బిన్న భావన పోయింది 16 సంవత్సరాల వయసులో బిన్న భావన పోయింది. దానికి జాలి మారుతుంది, ఎవరు ఎక్కడ ఎదుగుబడి జాలి 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 ఎదుగుబడి మారుతుంది. ఇక్కడ చేయడం ఇక్కడ జ్ఞానాన్ని గ్రహించడం, అజ్ఞాన భేదాన్ని గ్రహిస్తారు. జ్ఞానాన్ని ఎప్పుడైతే గ్రహించాడంటే దేవుని భావన వస్తుంది, ఏ భావన నుంచి మోహన వస్తుంది, మోహన నుంచి సంసారం వస్తుంది, సంసారం నుంచి తాపత్రయం వస్తుంది, తాపత్రయం నుంచి ఈ జన్మ మరణ ప్రవాహం కొట్టుకుపోతారు.
చూచి మారుండాచి మారుండాచి పక్వం చేసి పక్వం చేసి మీ వేరు గోళని అరణాచరా.
అనుకుంటున్నాను